ది ఎల్ షేప్డ్ రూమ్. రచన వైన్నీ రీడ్ బాంక్స్. నాకంటే ఎంతో చిన్నది హైదరాబాద్లోని సెంట్రల్ యూనివర్సిటీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్న మనవరాలు సమత. సాహిత్యం గురించి ఇబ్బంది పెట్టే ప్రశ్న ఒకటి వేసింది కిందటి నెల సెలవులకొచ్చినప్పుడు. నవల సాహిత్యం అవునా కాదా? నవల సాహిత్యం అయినప్పుడు ఇంగ్లీష్ లిటరేచర్ ఎంఏ పాఠ్యపుస్తకాల్లో నవలల గురించి, ఆధునిక నవలల గురించి ఎక్కువగా ఎందుకు చెప్పరు? రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత వచ్చిన నవలల్లో సాహిత్యం లేదా? వాటికి సాహిత్య విలువలు లేవా? ఇలా చాలా ప్రశ్నలు వేసి ఒక రకంగా నన్ను ఇరుకొని పెట్టింది. ఈ రోజుల్లో పుస్తకాలు చదివే పాఠకుల సంఖ్య క్షీణించిపోతోంది. అందులోనూ ఇంగ్లీష్ పుస్తకాలు చదివేవారు మన తెలుగు వాళ్లలో చాలా తక్కువ మంది ఉన్నారు అన్నది నిజం కాదు అని ఆంగ్ల సాహిత్యం పట్ల జిజ్ఞాస గల యువత మనలో చాలామంది, నా గ్రాండ్ డాటర్ లాంటి వారు ఉన్నారు అని తెలుసుకున్నప్పుడు సంతోషం వేసింది. అయితే నవలకి సాహిత్యంలో విలువ ఉన్నదా లేదా అన్న ప్రశ్నలకి సూటిగా జవాబు చెప్పడం కష్టం. నవల సాహిత్యంలో ఒక భాగం. అయితే ప్రతి నవలలో సాహిత్యపు విలువలుంటాయి అని ఖచ్చితంగా చెప్పలేం. మంచి నవల చెడ్డ నవల అని ఆ నవలలో గల వస్తు ప్రాధాన్యాన్ని బట్టి నిర్ణయిస్తారు విమర్శకులు. నవలల్లో మంచి చెడు అని నిర్ణయించడం సరికాదు. బాగా రాసిన నవల, చెత్తగా రాసిన నవల అని తప్ప. ఇతివృత్తం ఏమీ లేకుండా పాఠకుని చదివింపచేయగల నవలలు కూడా ఉన్నాయి అని విమర్శకులు అంటుంటారు. నవలలో సాహిత్యపు విలువలున్నాయా లేదా అని తర్కించుకుంటే నవలలో ప్రయోజనం ఉందా, అది పాఠకుని ఆలోచింపచేస్తుందా, పాఠకునికి ఒక సందేశం ఇచ్చి అతన్ని వివేకవంతుని చేస్తుందా, అలా అయితే అది మంచి నవలే. కవిత్వం, నాటకం, పద్యకావ్యం, సాహిత్య వ్యాసాలు, నాటకాలు వీటన్నిటినీ సాహిత్యంలో చేర్చుకోండి. నవలను మామూలు పాఠకునికి వదిలేయండి. దాని మంచి చెడ్డలు, సాహిత్యపు విలువలు కాలమే నిర్ణయిస్తుంది. ఒకప్పటి థామస్ హార్టీ, చెర్లెస్ డికెన్స్, ఎమిలీ బ్రాంటీ, జేన్ ఆస్టిన్ నవలలు ఈనాడు సాహిత్యంలో చోటు చేసుకోలేదా అని ప్రశ్నిస్తుంటారు నవలలు అంటే ఇష్టపడే సగటు పాఠకులు. సాహిత్యపు విలువలు పక్కన పెట్టి జీవితానికి ప్రతిబింబంగా వాస్తవిక నవలలు రాసి మెప్పించగల రచయితలు చాలామంది ఉన్నారు. అట్లా వాస్తవిక దృక్పథంతో పాఠకునికి అంతర్గతంగా ఒక సందేశం ఇస్తున్న నవలను పరిచయం చేయబోతున్నాను. ఈ నవలలో సాహిత్యపు విలువల్ని వెతికే కంటే ఈ ఆధునిక ప్రపంచంలో ఒక స్త్రీ పెళ్లి కాని ఒక యువతి తల్లైనప్పుడు ఆమె జరిపే ఒంటరి పోరాటం పాఠకులను ఏడిపించకుండా, వారి సానుభూతి కోసం అర్రులు చాచకుండా ఉంటుంది. ఆ పోరాటంలో కూడా హృదయం ఉన్న వ్యక్తులు తటస్థపడుతుంటారు. ఎంతటి విషాద స్థితిలో కూడా పురుషుడు కానీ స్త్రీ కానీ వాస్తవాల నుంచి పారిపోకూడదు, సంఘానికి భయపడి దాక్కోకూడదు అని ఒక గొప్ప సత్యం చెప్తుంది నవల. ఈనాడు అన్ని దేశాల్లోనూ స్త్రీలు ఎదుర్కొంటున్న ఈ సమస్యని వాస్తవ దృష్టితో, గుండె ధైర్యంతో చిత్రించింది రచయిత్రి. ఈ నవలలో సాహిత్యపు శిఖరాలు లేవు, నేలబారిన నడవగల కఠోర నిజాలున్నాయి. ఆ నిజాలు పాఠకునికి ధైర్యాన్ని, జీవితాన్ని ఎదుర్కోగల మనోనిబ్బరాన్ని ఇస్తాయి. అందుకే ది ఎల్ షేప్డ్ రూమ్ అన్న ఈ నవలని పాఠకులకు పరిచయం చేయబోతున్నాను. దీన్ని సినిమాగా కూడా తీశారట. ఆ సినిమా నేను చూడలేదు. ఈ నవలను వైన్నీ రీడ్ బాంక్స్ అన్న రచయిత్రి 1960లో రాశారు. దీన్ని రీప్రింట్ సొసైటీ వారు 1961లో తిరిగి ప్రచురించారు. రీప్రింట్ సొసైటీ వారు ఎన్నిక చేశారు అంటే ఆ నవలలు సీరియస్గాను సందేశాత్మకంగానూ ఉంటాయని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నవలంతా ఉత్తమ పురుషలో, అంటే రచయిత్రి తనకు తానుగా చెప్పుకుపోతూ ఉంటుంది. పాఠకుల సౌకర్యం కోసం మామూలుగా చెప్పుకుపోతున్నాను నేను. 26 జైన్ జీవితంలో ఎన్నడూ ఊహించని, కలలో కూడా ఎదురు చూడని పరిస్థితుల్లో చిక్కుకుపోతుంది. జైన్కి చిన్నప్పుడే తల్లిపోయింది. తండ్రి మళ్లీ పెళ్లి చేసుకోడు. కూతుర్ని పెంచుకుంటూ సామాన్యమైన ఉద్యోగం చేసుకుంటూ ఉంటాడు. వారికి సొంతిల్లుంది. జైన్కి బంధువర్గం అట్టే లేదు, ఒక్క మేనత్త తప్ప. ఆ మేనత్త పెళ్లి చేసుకుంది గాని పిల్లల్లేరు. పల్లెటూరులో ఒక ఇల్లు, కాస్తంత స్థలంలో ఫలవృక్షాలతో నిండిన ఆవరణలు ఉన్నాయి. మేనత్త చాలా పెడసర స్వభావం కలది. మిగతా బంధువులంతా మేనత్త ఎబ్బీని స్వార్థపరురాలని, ఎవరికీ చిన్నమెత్తు సాయం చేయదని, తన సుఖం తన సౌకర్యం చూసుకునే వ్యక్తి అని అంటుంటారు. జయన్కి మొదటినుంచి ఇటు తండ్రితో కానీ అటు మేనత్త ఎబ్బీతో కానీ అంత చనువులేదు. ముఖ్యంగా తండ్రి అంటే ప్రేమ, సానుభూతి కూడా లేవు. ఒక్కగానొక్క పిల్ల కావటం చేత తన స్కూలు, తన చదువు తప్ప ఎవరితో కలవటం, పెద్దగా స్నేహితులు కూడా లేని జైన్ ఒక రకంగా 16 వచ్చే వరకు ఒంటరిగానే బతికింది. పెందలాడే ఇంటికిరా, శ్రద్ధగా చదువుకుంటే కాలేజీకి వెళ్ళి పెద్ద చదువులు చదువుకోవచ్చు, బాగా చదువుకుని పెళ్లి చేసుకుని స్థిరపడటం ఆడపిల్లల లక్షణం. ఈ ధోరణిలో తండ్రి మాట్లాడుతున్నప్పుడు జేన్కి విసుగ్గా కోపంగా ఉండేది. పెద్ద పెద్ద చెవులు, అరటిదొప్పల్లాంటి చెవులతో సన్నగా పొడవుగా ఉన్న తండ్రిని చూసినప్పుడల్లా జేన్కి ఏదో కోపం, అసంతృప్తి. తండ్రికి తన్ని విమర్శించడమే తప్ప తన మీద శ్రద్ధగాని ప్రేమగాని లేవని మనసులో అసంతృప్తి వయసుతో పాటు పెరుగుతూ వచ్చింది. అలా 16 ఏళ్ళొచ్చేసరికి జేన్ తండ్రి మాట కాదనటమే తన జీవిత లక్ష్యం అన్న నిర్ణయానికి వచ్చి హైస్కూల్ చదువయ్యాక కాలేజీకి వెళ్ళను, నాటక కంపెనీలో చేరి వేషాలు వేసుకుని పెద్ద నటిని అవుతాను అంటూ తండ్రి ఎంత చెప్పినా వినకుండా చౌకబారు నాటక కంపెనీలో చేరుతుంది. ఆ నాటక కంపెనీ వారు జేన్కి చిన్న చిన్న వేషాలు, స్టేజ్ పైన చిన్న పని పెద్ద పని, కుర్చీలు సర్దడం నుంచి ప్రాంప్టింగ్ వరకు అన్ని పనులు అప్పజెప్తారు. చాలీ చాలని జీతం. తనకి నటించగల ప్రతిభ కానీ అవకాశం కానీ లేవని, ఊరూరా ఈ కంపెనీతో టూర్ చేయడం తప్ప భవిష్యత్తేమీ లేదని జేన్కి తెలిసొస్తుంది. ఇంటికెళ్లటానికి అవమానంగా ఉంటుంది. తండ్రిని డబ్బడగటానికి అభిమానం అడ్డొస్తుంది. తను నాటక కంపెనీలో మంచి వేషాలు వేస్తున్నానని, బాగా సంపాదించుకుంటున్నానని తండ్రికి ఉత్తరాలు రాస్తూ ఉంటుంది, తండ్రి తనలోని సమర్థతని గుర్తించాలని. ఇలా కొన్ని నెలలు గమ్యం లేని నావలాగా కొట్టుకుపోతూ ఉంటుంది. ఒకరోజు జేన్ ప్రేమ కోసం ఇద్దరు నటులు తగాదాలు ఆడుకుని ఒకరినొకరు కొట్టుకోవడంతో జేన్ నటనా జీవితానికి తెరపడిపోతుంది. నాటకం కంపెనీ అయితే వదిలేసింది కానీ తిరిగి తండ్రి దగ్గరికెళ్ళి చదువు ప్రారంభించడం పరువు తక్కువ అనుకుని ఆ ఊళ్ళోనే ఒక హోటల్లో వెయిట్రెస్గా చేరుతుంది. ఇలా 6 నెలలపాటు హోటల్లో పనిచేసి 4 డబ్బులు వెనకేసుకుని తన డబ్బుతో టికెట్ కొనుక్కొని లండన్ తిరిగి వచ్చేస్తుంది. అప్పుడు కూడా తండ్రి చదువుకో, నీకు 20 ఏళ్ళు కూడా నిండలేదు, ఇప్పటికీ మించిపోయింది లేదు అంటూ చెప్తాడు. జేన్ వినదు. తండ్రి తన్ని 4 గోడల మధ్య బంధించి బానిసం చేయాలని చూస్తున్నాడన్న కోపం, తండ్రి తన పట్ల కఠినంగా ఉంటున్నాడన్న ఆక్రోశం. జేన్ కాలేజీలో చేరదు. టైప్ చేయడం నేర్చుకుని హోటల్ రిసెప్షనిస్ట్గా ప్రెస్ మీట్లు, పార్టీలు ఏర్పాటు చేసి వాటిని అందంగా హాయిగా నిర్వహించే హోస్టెస్గా స్థిరపడుతుంది. ఆ పనిలో జేన్కి బాగానే జీతం అందుతూ ఉంటుంది. ఆమె బాస్ జేన్ పట్ల గౌరవం, నమ్మకం కలిగి ఉంటాడు. రోజులు, వారాలు, నెలలు దొర్లిపోయి 7 కూడా గడిచిపోతున్నాయి. జేన్కి 25 ఏళ్ళు వెళ్ళి 26 ఏడు ప్రవేశించింది. 26 ఏళ్ళు వచ్చినా ఒక స్నేహితుణ్ణి కానీ ప్రేమికుణ్ణి కానీ, ఆఖరికి పెళ్లి చేసుకునే తోడును కానీ వెతుక్కోలేకపోవటం అది కూతురి అసమర్థతకి నిదర్శనం అన్నట్లుగా తండ్రి తన వంక నిర్లక్ష్యంగా చూస్తున్నాడని జేన్కి భయం. తెల్లవారుతుంది. పొద్దుట టిఫిన్, హడావిడిగా ఆఫీస్కి పరుగులు, సాయంత్రం ఇంటికి రావటం, రాత్రికి వంట, నిశ్శబ్దంగా భోజనం, నిద్ర. కదలిక, మార్పు, సంచలనమేమీ లేని ఈ వాతావరణం, ఈ తండ్రి, ఈ నిశ్శబ్దం జేన్కి ఒక రకమైన నిస్పృహని, నిరాశని కలిగిస్తూ ఉంటాయి. తనకి 25 వెళ్ళిపోయాయి. ఇంతవరకు ఏ యువకుడు పెళ్లి చేసుకుంటానని చెయ్యందించలేదు. స్త్రీలందరికీ లభించే కుటుంబ జీవనం, వైవాహిక జీవితం తనకి దొరకలేదు. ఆఖరికి పురుషానుభవానికి కూడా తను నోచుకోలేదా? తన పక్కన, తన మంచం మీద తాకుతూ, తనకి వెచ్చని దేహస్పర్శనిస్తూ, తెల్లవారి తన కళ్ళల్లోకి చూస్తూ నిద్రలేచే మగవాని తోడు తనకి దొరకదా? అసలు ఆ అనుభవం ఎలా ఉంటుంది? లోకంలో స్త్రీలందరికీ లభించిన ఆ అనుభవం, ఆ తోడు తనకెందుకు దొరకటం లేదు? తన తండ్రి, ఈ ఇల్లు, ఈ పరిసరాలు ఇవే కారణమా? లేక తనలో పురుషుణ్ణి ఆకర్షించగల అందం, లావణ్యం లేవా? జేన్ ప్రతి రాత్రి అద్దంలోకి చూసుకుంటూ ఇలా అనుకునేది. ఆమె కళ్ళకి అద్దంలో ప్రతిబింబం పరిపూర్ణమైన స్త్రీత్వంతో పుష్టిగా, ఆరోగ్యంగా దర్శనమిచ్చేది. ఏ లోపమూ లేని తనకు పురుషుని తోడు ఎందుకు దొరకటం లేదు? ఇలా సంవత్సరాలు దొర్లితే కొన్నాళ్లకి తాను వృద్ధకన్య అయి ఎండి ఒడిలి రాలిపోతుంది. జేన్కి ఏదో భయం, ఏదో కావాలని ఆరాటం, తన దేహం కోరుతున్న అనుభవాన్ని రుచి చూడాలన్న ఆందోళన, ఒక విచిత్రమైన కుతూహలం. తనకు తెలియని నూతనానుభవం కోసం మనసు తహతహలాడుతూ ఉంటుంది. జేన్ జీవితంలో పెద్ద ప్రేమ కానీ, ఆకర్షణ కానీ లేవు. కానీ ఆమె నాటకాలు వేస్తున్న తొలి రోజుల్లో టెర్రీ అనే నటుడి పట్ల ఆకర్షితురాలవడం, తన కోసం 2 నటులు దెబ్బలాడుకుని కొట్టుకోవటం, ఆ సంఘటన జేన్ మర్చిపోలేకుండా ఉంది. ఆ తర్వాత ఆమెకి టెర్రీ తటస్థపడలేదు. కానీ టెర్రీ తాలూకు జ్ఞాపకాలు, పొడవుగా, ఆకర్షణీయంగా ఉన్న ఆ విగ్రహం, ఆ తర్వాత టెర్రీ నటుడిగా కాస్త పేరు పొందటం ఆమె మర్చిపోలేకుండా ఉంది. ఆ టెర్రీ లండన్కి కొద్ది దూరంలో ఉన్న ప్రదేశంలో హోటల్లో గడపడానికి వచ్చాడు. పెళ్ళై కాస్తో కూస్తో పేరు ప్రఖ్యాతులు పొందిన టెర్రీ తన్ని గుర్తిస్తాడా? అతనితో మాట్లాడితే ఎలా ఉంటుంది? ఏదో నూతనానుభవం కోసం ఉరకలు తీసే మనసుతో జేన్ టెర్రీ సెలవులు గడుపుతున్న ఊరికి వెళ్తుంది. అలా ఒక వారం రోజులు హోటల్లో ఉన్నాక ఒకరోజున టెర్రీ ముఖాముఖి తటస్థపడి జేన్ని గురించి క్షేమ సమాచారాలు విచారిస్తాడు. టెర్రీ ఇద్దరు పిల్లల తండ్రి. భార్య నుంచి విడాకులు పొంది నటుడిగా రాణించలేక ఒక రకంగా జీవితంలో ఓడిపోయి విశ్రాంతి కోసం ఆ మారుమూల పల్లెకొస్తాడు. సరిగ్గా అదే సమయానికి జేన్ అక్కడే ఉండడం పూర్వపరిచయం తాలూకు జ్ఞాపకాలతో జేన్ ఒక రాత్రి టెర్రీతో గడుపుతుంది. ఆమె ఏ అనుభవం కోసం కలలు కందో, ఏ అనుభవం తన జీవితంలో పొందనేమో అని భయపడిందో ఆ శారీరక అనుభవం చాలా పేలవంగాను ఒక రకమైన అసంతృప్తితోనూ చివరికి అయిష్టతతోనూ ముగుస్తుంది. ఒకే ఒక్క రాత్రి ఇద్దరూ గడిపారు. ఇద్దరికీ ఇబ్బంది, చెయ్యకూడని పని చేశామన్న న్యూనత, తప్పు చేశామన్న బాధతో ఆ రాత్రి గడిపి తెల్లవారిన తర్వాత ఇద్దరూ ఎవరి దారిన వాళ్లు వెళ్ళిపోతారు. టెర్రీ మరో వారం అక్కడే ఉంటాడు. జేన్ ఇంచుమించు పారిపోతున్నట్లుగా ఆ అనుభవం నుంచి దూరంగా వెళ్ళిపోవాలన్నట్లు లండన్ వచ్చేసి ఏం జరగనట్లుగా మామూలు ఆఫీస్ దినకృత్యంలో పడిపోతుంది. అయితే నెల రోజులు గడిచేటప్పటికీ జేన్లో ఏదో భయం. ఒక్క రాత్రి అనుభవం తన్ని జీవితాంతం నేరస్తురాలను చేయబోతున్నదన్న ఆదుర్ద కలుగుతుంది. ఒకవైపు ఆదుర్ద, మరోవైపు తెగింపు. ఏదేమైనా తను ధైర్యంగా నిలబడి జీవితాన్ని ఎదుర్కోగలనన్న ధీమ. అన్నిటికీ మించి ఈ సంఘటనతో తండ్రికి ఒక పాఠం నేర్పబోతున్నానన్న ధీమ. జేన్ డాక్టర్ దగ్గరికి వెళ్తుంది. ఆమె భయాలు నిజమని తేలిపోతాయి. అయితే ఆ డాక్టరు, నీకేం భయం లేదు, చిన్న ఆపరేషన్తో ఈ ఇబ్బందిని తొలగించేస్తాను అంటాడు. అది సర్వసాధారణం అయిన విషయంలాగా. చెట్టు నుంచి పువ్వును తెంచేసినంత తేలిక గర్భం తీసేయడమంటే అని ధైర్యం చెప్తాడు లక్షలాది యువతులను కాపాడిన రక్షకుళ్లాగా. డోలాయమానంగా ఉన్న జేన్ డాక్టర్ మాటలతో ఒక నిశ్చయానికి వచ్చేస్తుంది. తనకి పాతికేళ్లు దాటిపోయాయి, పెళ్లి చేసుకునే అవకాశం లేదు. పెళ్లి కాకుండా తెల్లయితేయే తను సర్వస్వతంత్రురాలు, సంపాదించుకుంటోంది, పిల్లవాణ్ణి కని పెంచి పెద్ద చేస్తుంది, ఈ సమాజాన్ని ఎదిరించి బతుకుతుంది. అయితే ఆ ఎదిరింపులో ఒక సామరస్యం ఉండదు. తిరగబడాలి, తండ్రికి పాఠం నేర్పాలి అన్న వ్యతిరేక భావం తప్ప. సమాజంలో తను ఒక వ్యక్తినన్న విషయం విస్మరిస్తుంది. ఆ తరువాత రోజూ ఉదయం పూట తిన్నదంతా వాంతి చేసుకుంటూ పాలిపోతున్న కూతుర్ని చూసి తండ్రి డాక్టర్ దగ్గరికి వెళ్లమని సలహా ఇస్తాడు. అదే అదుననుకొని జేన్ తండ్రి నడినెత్తిన సుత్తితో కొట్టినట్లు తాను గర్భవతిని అని బాహాటంగా తండ్రి ముఖం మీద చెప్పేస్తుంది. అలా చెప్పటం న్యాయమని కూడా లోలోన గర్వపడుతుంది. తండ్రి అరవడు, కేకలేయడు, కొట్టడు, తిట్టడు. ఒక్కసారి వయసు మీద పడినట్లు కుంగిపోయి ఇంట్లోంచి వెళ్ళిపోమ్మంటాడు కూతుర్ని. జేన్ ఆ అదును కోసమే చూస్తున్నట్లు పెట్టెపుచ్చుకుని ఆ మధ్యాహ్నం వేళ తండ్రి ఇంట్లోంచి బయటకొచ్చేస్తుంది. ధైర్యంగా అయితే వచ్చింది, కానీ ఎక్కడికెళ్ళాలి? ఎన్ని రోజులు ఈ గర్భం బయటపడకుండా కాపాడుకోగలదు? లండన్కి దూరంగా అతి పీదవాళ్లుండే మురికివాడల్లోని ఒక నాలుగంతస్తుల మేడలో మూడో అంతస్తులో మూలగది దీర్ఘచతురస్రాన్ని ఎదురుకోణాలు కలుపుతున్నట్లుగా ఎల్ అన్న ఇంగ్లీష్ అక్షరంలా ఉన్న ఒక గది దొరుకుతుంది. ఆ ప్రాంతంలో దొంగలు, ఖూనీకోర్లు, వేశ్యలు, పూటకు టికాణాలేని వాళ్లు తప్ప నాలుగు డబ్బులున్న వ్యక్తులు ఉండరు, ఉండలేరు. జేన్ ఒక విధంగా అజ్ఞాతవాసం గడపడానికి ఇదే అనువైన చోటు అనుకుని మురికిగా శిథిలావస్థలో ఉన్న ఆ మేడలోని మూడో అంతస్తులోని గదిలో చేరుతుంది. తండ్రి మీద కోపం, తన మీద తనకే ద్వేషం. చేతులు ఎలా కాల్తాయో చూడాలని నిప్పులో చేతులు పెట్టి వేళ్లు ఎర్రగా కాల్తే ఆ బాధతో సతమతమయ్యే మనోస్థితిలో ఉంది జేన్. ఒక్కసారి తప్పు చేస్తే గర్భం రావాలా? నిజానికి అది తప్పు కాదు, కుతూహలం. ఆ కుతూహలానికి ఇంత మూల్యం చెల్లించాలా? ఈ ఇంటితో, ఈ గోడలతో, ఈ గదితో తను ఎటువంటి అనుబంధం పెంచుకోదు, పెంచుకోకూడదు. 9 నెలలపాటు తలదాచుకునే వసతి గృహం తప్ప ఈ పరిసరాలు, ఇల్లు, మనుషులు తనకేమీ కావు. వారితో పరిచయం పెంచుకోకూడదు అని చేతిస్పర్శకు ముడుచుకుపోయే నత్తలా కుంచుకుపోయి ఎవరి ప్రమేయం లేకుండా జీవితం ప్రారంభిస్తుంది జేన్. ఆమె మనుషుల్ని వద్దనుకున్నా ఆమె చుట్టూ గలవారు, ఆ ఇంట్లో మిగతా గదుల్లో ఉంటున్నవారు జేన్ని ఒంటరిగా వదల్లేదు. అదే అంతస్తులో ఉన్న యువకుడైన టోబీ తన్ని తాను పరిచయం చేసుకుంటాడు. సన్నగా పీలగా ఉండే టోబీకి రచయిత కావాలనే ఆశ. తిరిగి వచ్చే రచనలు, సాగని కలం, ఆలోచనలే తప్ప ఆచరణలో కాగితం మీదకి రాని అద్భుతమైన ఇతివృత్తాలు. ఏ పూటకా పూట తిండికి వెతుక్కునే జీవన సత్యం. టోబీ నెమ్మది నెమ్మదిగా జైన్ జీవితంలో ప్రవేశిస్తాడు. స్నేహాలకి, సానుభూతులకి, పరిచయాలకి దూరంగా ఉండాలనే జైన్ జీవితంలోకి ఆమె అనుమతి లేకుండానే టోబీ ప్రవేశించి జైన్ని కబుర్లతో, సాహిత్య చర్చలతో ప్రభావితం చేస్తాడు. జైన్ గదికి మూడో గదిలో ఉన్న నీగ్రో అయిన జాన్ పెద్ద తలతో, పులిపంజా వంటి వెడల్పు చేతులతో, నల్లని ముఖంలో తళుక్కుమనే తెల్లని పళ్లతో, సింహపు జూలులా చింపిరిగా ఉన్న ఉంగరాల జుట్టుతో 40 ఏళ్ల జాన్ చూడటానికి ఎంత భయంకరంగా ఉంటాడో అంత మెత్తని మనసు, అందరికీ సహాయం చేయాలనే తపన, పసిపిల్లవాడి వంటి అమాయకత. నీగ్రో అయిన జాన్ జైన్ ఉండే గదికి పెయింట్ చేస్తాడు. ఊగిసలాడే మంచాన్ని బాగుచేస్తాడు. ఇంటిగలావిడతో జైన్ పక్షాన తగాదా పడి నల్లుల్లేని కొత్త పరుపు తెప్పించే ఏర్పాటు చేస్తాడు. టోబీ జాన్లిద్దరూ తమ స్నేహమాధుర్యంతో జైన్ జీవితంలోకి ఒక కొత్త మృదుత్వాన్ని తీసుకొస్తారు. తాత్కాలికంగా నీడనిచ్చే ఈ గది పట్ల, పరిసరాల పట్ల ఎటువంటి అటాచ్మెంట్ పెట్టుకోకూడదు అనుకుంటూనే జైన్ తానున్న గదిని తన వ్యక్తిత్వానికి అనువుగా, శుభ్రంగా, అందంగా తీర్చిదిద్దుకోవడం మొదలుపెడుతుంది. ఆ గదిపైన, అందులోని సామాన్లపైన మక్కువ, శ్రద్ధ కలగటం, టోబీ జాన్లతో కబుర్లు, జీవితంలో తాననుకున్నంత ఒంటరితనం, నిరాశ లేవు. ఈ బీద పరిసరాల్లో కూడా అందమైన స్నేహాలు, హృదయ సౌందర్యం గల మనుషులు ఉన్నారు అన్నది అవగతమవుతూ ఉంటుంది. కింది అంతస్తులో ఉన్న ఇద్దరు వేశ్యలు, రెండో అంతస్తులో ఉన్న వృద్ధురాలు, ఇంటి ఓనర్ డోరిస్ అంతా జైన్ పరిస్థితి గురించి జాలిపడటం, సానుభూతి చూపటం లేక ఆమె తప్పటడుగు వేసిందని నిరసనతో ప్రవర్తించడం ఇవేవీ చెయ్యరు. పొట్ట పైకి కనిపిస్తూ తాను పెళ్లి కాకుండా గర్భవతినయ్యానని ధైర్యంగా పైకి చెప్పి ఒంటరిగా బతుకుతున్న జైన్ని ప్రత్యేకంగా చూడరు. అది ఆ యువతి వ్యక్తిగత సమస్య. ఆ సమస్యకి ఆమె పరిష్కారం వెతుక్కుంటుంది. దాంతో మనకు సంబంధం లేదు అన్నట్లు జైన్ని ఒక వ్యక్తిగా, ఒక యువతిగా చూస్తారే తప్ప తప్పటడుగు వేసిన స్త్రీగా పరిగణించరు. జైన్ గర్భం బాగా పైకి కనిపించేసరికి ఉద్యోగంలోంచి పంపేస్తారు. జాగ్రత్తగా దాచుకున్న డబ్బుతో రోజులు గడుస్తుంటాయి. తండ్రి పొడిపొడిగా రాసిన ఉత్తరాన్ని బుట్టదాఖలా చేస్తుంది. జైన్ ఆ ప్రాంతానికొచ్చి 6 నెలలు దాటుతుంది. ఆమె బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా గొంగళి పురుగులా గూడు కట్టుకుని తన ప్రపంచంలో తానుంటోంది. బయట దీపాలతో మెరిసిపోయే షాపులు, క్రిస్మస్ హడావిళ్ళో బంధువులకి, స్నేహితులకి బహుమతులు కొనేందుకు షాపుల వెంట తిరిగే జనం. ఎక్కడ చూసినా పక్కవారి కోసం ఏదో ఒకటి కొనివ్వాలన్న అక్కర. కానీ తనకెవరూ లేరు, గర్భంలో పెరిగే శిశువు తప్ప. తనకి బంధువులు, స్నేహితులు, హితులు ఎవరూ లేరు. ఏ కాకి టోబీ జాన్లు పక్కనున్న జైన్కి దిగులు, తండ్రి గురించిన ఆలోచనలు. క్రిస్మస్ రోజు ఉదయం వేళ మేనత్త ఎబ్బి ఊడిపడుతుంది క్రిస్మస్ బహుమతులతో. అంతేకాదు, మేనకోడల్ని తన పల్లెకు రమ్మని, అక్కడ విశ్రాంతి తీసుకోమని, జైన్ పరిస్థితుల నుంచి పిరికిదానిలా పారిపోవటం బాగాలేదని మందలిస్తుంది. జైన్ ఒక 2 వారాలు మేనత్తతో గడిపి తిరిగి తనుంటున్న గదికొచ్చేస్తుంది. మేనత్త దగ్గరున్న 2 వారాల్లో జైన్కి తండ్రిని గురించి, అతని వైపు నుంచి ఆలోచించగల మనోబలం వస్తుంది. తల్లి పోతే మళ్లీ పెళ్లి చేసుకోకుండా తన కోసం, తన క్షేమం కోసం ఒంటరితనం ఎన్నుకున్నాడు. తమ ఇద్దరి మధ్య మాటలు లేకపోవడానికి తండ్రొక్కడే బాధ్యుడా? తాను తండ్రితో మాట్లాడటానికి, ఆయన ఏం చెప్తున్నాడో వినటానికి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించిందా? జైన్ పని లేకుండా ఉండకూడదని మేనత్త ఎబ్బి ఆమెకు టైప్ చేసేందుకు వ్రాతపతులు పంపుతూ ఉంటుంది. నీగ్రో జాన్ పుట్టబోయే పసివాడి కోసం చక్కటి ఉయ్యాల తయారు చేస్తాడు. టోబీ కథలు 1-2 అచ్చవుతాయి. కానీ టోబీ జైన్ మీద అలిగి ఆమె మేనత్త ఇంటికెళ్లిన సమయంలో చెప్పకుండా మాయమైపోతాడు. టోబీ ఎక్కడికెళ్లాడు, ఏమైపోయాడని బాధపడుతూ ఉంటుంది జైన్. సరిగ్గా అటువంటి సమయంలోనే ఒకరోజు టెర్రీ జైన్ మున్న రూమ్కి వెతుక్కుంటూ వస్తాడు. జైన్ స్నేహితురాలి వల్ల బీద ప్రాంతాల్లో ఒంటరిగా బతుకుతోందని, ఆమె గర్భవతి అని తెలుసుకుని జైన్ని చూడటానికి వస్తాడు. జైన్ తన వల్ల గర్భవతి అయిందని, ఆ ఒక్క రాత్రి తాము గడపటం వల్ల జైన్ ఇన్ని చిక్కుల పాలైందని తెలుసుకుని ఆమె దగ్గరికొచ్చి జైన్ని పెళ్లి చేసుకుంటానని, అందుకు సమ్మతించమని అడుగుతాడు. జైన్కి టెర్రీని చూస్తే జాలి కలుగుతుంది. అభిమానం కానీ, ప్రేమ కానీ, ఆఖరికి దేహ స్పందన కూడా కలగదు. అతనొక అపరిచితుల్లాగా ఆమెకు కనిపిస్తాడే తప్ప ఒక రాత్రంతా తనతో గడిపిన పరిచిత వ్యక్తిగా కూడా అనిపించడు. జైన్ పెళ్లి చేసుకోబోనని, పుట్టబోయే శిశువుకి తానే తల్లి తండ్రి అని, ఆ పుట్టబోయే ప్రాణితో టెర్రీకి ఎటువంటి బాంధవ్యమూ, బాధ్యత లేదని చెప్తుంది. టోబీకి కొంత బాధ్యతా చనువు ఉన్నాయి కానీ టెర్రీకి ఎటువంటి సంబంధమూ లేదని ఖచ్చితంగా చెప్పేస్తుంది. ఈ మాట అనేసరికి టెర్రీకి టోబీ మీద జలసి ఓర్వలేనితనం కలిగి టోబీని కొట్టబోయి ఇరువురూ ఘర్షణ పడతారు. అప్పుడు జేన్ చెప్తుంది, మీరిద్దరూ నాకు అవసరం లేదు. మీ ఇద్దరితో పరిచయం తప్ప ఎటువంటి బాంధవ్యమూ లేదు. పుట్టబోయే బిడ్డకు మీరేమీ కారు, అంతా నేనే. నా బిడ్డ నా తోడు, నా కోసం కన్నాను, నా కోసం పెంచుకుంటాను. మాతృత్వం అనే అద్భుత అనుభవాన్ని నేను ఇప్పుడిప్పుడే రుచి చూస్తున్నాను. గర్భస్థ శిశువు మొదట్లో కాస్త భయపెట్టినా ఇప్పుడు ప్రేమ, పాశం, మాతృత్వంలోని మాధుర్యం నాకు నేర్పుతోంది. ఈ అనుభవంలో ఎవ్వరికీ, మీ ఇద్దరికీ చోట్లేదు, దూరంగా వెళ్ళిపోండి అని ఆ ఇద్దరినీ పంపేస్తుంది. ఆ తర్వాత జైన్ ఆసుపత్రిలో ఒక మగబిడ్డకు జన్మనిస్తుంది. పిల్లవాడు భూమి మీద పడి క్యారమని అన్నాక కళ్ళు తెరిచిన జైన్కి ముందు తండ్రి కనిపిస్తాడు. తడికళ్లతో ఆదుర్దాగా కూతురివంక చూస్తున్న ఆ తండ్రి కళ్లలో జైన్కి గర్భవాసపు తీపి అంటే ఏమిటో ప్రత్యక్షంగా కనిపిస్తుంది. కన్నబిడ్డ మీద వాత్సల్యం, ప్రేమ, ఆదుర్ద, మమత, కాపాడుకోవాలన్న తపన, ఇవన్నీ తల్లిదండ్రులందరికీ ఉంటాయి. వాటిని కొందరు మాటలతో చెప్పగలరు కానీ కొందరు చెప్పలేరు. భావ ప్రకటన అందరికీ రాదు. అలా రాని వాళ్లలో తన తండ్రి కూడా ఒకడు. తండ్రి తన పట్ల క్రూరంగా ప్రవర్తించాడు, నిర్దాక్షిణ్యంగా ఉన్నాడు అని పొరపాటుగా అనుకుంది. కార్పణ్యం, నిర్దాక్షిణ్యం, కోపం తను తన తండ్రి పట్ల చూపించిందే తప్ప ఏనాడూ మమకారాన్ని, ప్రేమని వెలిబుచ్చలేదు. జేన్కి తాను చేసిన పెద్ద పొరపాటేమిటో అర్థమవుతుంది. వాత్సల్యంతో ఎన్నడో తండ్రి తనను క్షమించాడు, తనని వెనక్కి తీసుకెళ్లిపోవడానికి ప్రయత్నించాడు. తానే తండ్రి ప్రేమని, మమతని తిరస్కరించింది ఆత్మగౌరవం అన్న భ్రమతో. అది ఆత్మగౌరవం కాదు, అహంకారం, వయసు తెచ్చే మొండితనం. జేన్ తన తండ్రి చేతిని అందుకుంది. ఆ తండ్రి మరో చేత్తో అప్పుడే పుట్టిన పసివాని చెవులని మృదువుగా తాకుతూ మెరిసే కళ్లతో జేన్ వంక చూస్తాడు, తన మనవడికి తన చెవులే వచ్చాయన్న ఆనందంతో. మాతృత్వం వల్ల ప్రపంచాన్ని కొత్త దృష్టితో, సానుభూతితో చూడటం నేర్చుకుంటుంది జేన్. పెళ్లి కాకుండా తాను తెల్లయింది. సామాజిక పరంగా అది విప్లవం కావచ్చు, వ్యక్తిగతంగా తన పట్టుదలకి విజయచిహ్నం కావచ్చు. అయితే ఈ ప్రపంచం తిరుగుబాటుతో, విజయ పరంపరలతో మటుకే సాగదు. ఈ రెండింటి వెనక మానవత, సానుభూతి, స్నేహ వాత్సల్యాలను అందించే అసంఖ్యాక హృదయాలున్నాయి. వాటిని గుర్తించటమే నిజమైన విజయం అన్న నిశ్చల సత్యం జేన్కి బోధపడుతుంది. అందుకే కొడుకుని తోపుడు బండిలో పడుకోబెట్టుకుని తాను ఒకప్పుడు ఉన్న ఆ మురికివాసుల ప్రాంతానికి వెళ్ళినప్పుడు తాను పూర్వం ఉన్న గదిలో భర్త విడాకులివ్వగా ఉన్న ఒక కొడుకు మరణించి, అందుకే కొడుకుని తోపుడు బండిలో పడుకోబెట్టుకుని తాను ఒకప్పుడున్న ఆ మురికివాడల ప్రాంతానికి వెళ్ళినప్పుడు తాను పూర్వం ఉన్న గదిలో భర్త విడాకులివ్వగా ఉన్న ఒక్క కొడుకు మరణించి, నల్లటి చీకటి వంటి దుఃఖంతో, శిలాసదృశ్యంగా కరుడు కట్టుకుపోయిన మనసుతో ప్రపంచాన్ని ఏవగింపుగా చూస్తున్న ఆ యువతితో, ఒకప్పుడు తనున్న రూంలో ఉంటున్న యువతితో జేన్ అంటుంది, నేను నీలాగా కొన్ని నెలలు ఆ గదిలో చీకట్లో కూరుకుపోయాను. ఇప్పుడు వెలుతురులోకొచ్చి నిండు మనసుతో నిశ్చితంగా తిరుగాడుతున్నాను. నీకు కాంతి తప్పకుండా వస్తుంది. ఆ ఎల్షేప్డ్ గది పైకి అసహ్యంగా, మురికిగా కనిపించినా ఆ గది చుట్టూ సుతిమెత్తని స్నేహ హృదయాలున్నాయి. అలసిపోయిన నీ మనసును సేద తీరుస్తాయి. పగకి ప్రతిఫలం పగ, క్రౌర్యానికి ప్రతిఫలం క్రూరత్వం. కరుణని, ప్రేమని అర్థం చేసుకునే హృదయాలకి ప్రతిఫలాలు జీవితానికి శాంతిని, కాంతిని ప్రసాదిస్తాయి. మనుషులందరూ తప్పటడుగులు వేస్తారు. వాటిని మానవత్వంతో సరిదిద్దుకొని ఎవరి జీవితాన్ని వారు సమన్వయ దృష్టితో చూసినప్పుడు తప్పు ఒప్పవుతుంది అని ఈ రచయిత్రి సున్నితంగా, పైకి కనిపించని ఒక నిజాన్ని ఈ నవల ద్వారా చెప్పిస్తుంది. ఈ నవల చదువుతున్నప్పుడు నీతి, అవినీతి అన్న ప్రశ్నల కంటే వ్యక్తి అంతర్గతంగా పడే తపన, మానసికమైన మథన, పోరాటం పాఠకుని ఎంతగానో ఆకట్టుకుంటాయి. సమాజం ఒప్పుకోని కొన్ని పనులు చేస్తూ కూడా ఒక సమన్వయతతో ఆ సమాజంలో కలిసిపోగలడు వ్యక్తి. అదే ఒక స్త్రీ కూడా చేయగలదు అని 35 ఏళ్ల క్రితం ఈ రచయిత్రి చెప్పి ఈనాడు సింగిల్ మదర్స్ భావనకు బీజం వేసింది.